తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈనాటి చేను కబుర్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన 4వ సంవత్సరం విద్యార్థులు. పత్తి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పండించే ఒక ప్రధానమైన పంట. ఈ పంట ఒక్క 2019-20వ సంవత్సరంలోనే సుమారు 17.61 లక్షల హెక్టేర్లో విస్తరించబడి ఉంది. ప్రపంచంలో పత్తి పంట విస్తీర్ణంలోనూ మరియు పత్తి పంట ఉత్పత్తిలోనూ భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో పాల్పంచుకుంటున్న విద్యార్థుల పేర్లు మరియు వారి తాలూకు పాత్రలు: ఫణీంద్ర సాయి, ఆదర్శ రైతు రాముడుగా, జయశ్రీ యాదమ్మగా, చందన లక్ష్మమ్మగా మరియు శరత్ కొమరయ్యగా. ఈరోజటి అంశం పత్తిలో రైతులు చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య చర్యలు.
కొమరయ్య, ఓ కొమరయ్య, పొద్దు పొద్దున్నే ఏడుకో పోబడతీవి?
ఏమి లేదు యాదమ్మా, వానలు తగ్గుముఖం పట్టినాయి కదా, ఇంకా బిడ్డను బడికి తోలాలా, మిత్తి కోసం పోతుండా.
ఓరి వారి, మొన్ననే కదా పత్తి అమ్మితివి, అప్పుడే పైసలన్నీ ఆగం పెట్టిస్తివా?
ఆ చెప్పినవు తీ, పంట బాయే పెట్టుబడి బాయే.
అగో గట్లన పడితివేందిరా, మన రాముడికి పండింది కదా, మరి నీకెందుకు పండలేదు? పా, ఓసారి రాముడి దగ్గరికి పోయేద్దాం.
రాముడికి అంత పండిందా? సరే పోదాం పదా.
రాముడి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తరువాత,
రాముడు, ఓ రాముడు,
ఎట్లున్నావత్తా?
బావుండా కోడలి పిల్ల, నువ్వు బావున్నావా?
ఆ, మేం బావున్నామత్తా. ఏంది పొద్దు పొద్దునే నీ కొడుకు యాదికొచ్చిండా?
ఏంలే కోడలి పిల్ల, ఈ దారి పెమ్మట పోతుంటే రాముడు యాదికొచ్చినాడు, ఓ పాలి కలిసి పోదామని వచ్చిన.
గట్నా అత్తమ్మా, ఆ అరుగు మీద కూర్చో, పోయి పిలుచుకొస్తా.
ఏం పిన్ని, పొద్దు పొద్దునే కొమరయ్య నేసుకుని ఊడి పడితివి?
ఏంలే బిడ్డ, గీ కొమరయ్య పత్తి పండించడానికి తలకిందులైతున్నాడు, మాట మంది చెప్తావని పిలుచుకొచ్చా.
ఏం కొమరి, ఏంది సంగతి, మస్తు ఎండిపోయినో, ఏం దిగులేసుకున్నావు, ఏంది లోపల?
ఏం లేదయ్యా, పోయినసారి మిత్తికి తెచ్చి పంట వేసిన, అది అంతంత మాత్రంగానే పండే, చివరికి బిడ్డ చదువులకు కూడా అప్పు చేయాల్సి వస్తుండే, ఇంకా పంట వేయాలంటేనే భయమవుతుంది.
భయం ఎందుకు కొమరయ్యా, మంచి విత్తనాలు వేసి సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే మనూరులో మస్తు పండుతుంది కదా పత్తి.
ఏ ఊకో రాముడు, పోయిన ఏడాది కూడా నీలానే ఒక పెద్ద మనిషి బీటి విత్తనాలు ఏమని చెప్పబట్టే, అది వేసినా కూడా దిగుబడి అంతంత మాత్రం వచ్చింది కదా.
బీటి విత్తనాలు అయితే సరిగ్గానే చేసినావు, మరి యాజమాన్య పద్ధతులు సరిగ్గా చేపట్టినవా లేదా?
యాజమాన్య పద్ధతులా, అవేంది కొత్తగా, ప్రతి ఏడు చేసేదే కదా.
అయ్యో కొమరయ్య, కొన్ని ప్రశ్నలు అడుగుతా, సరిగ్గా సమాధానం చెప్పు. అసలు పత్తి విత్తనాలని ఏ సమయంలో విత్తుకుంటావు?
అందరూ వేసే విధంగానే జూలై చివరిలో వారంలో, లేదంటే ఆగస్టు మొదటి వారంలో.
అగో గిట్లాంటి పనులు చేస్తేనే కదా మరి మన పంట గండిపడేది.
అయ్యో నేనేమంత పని చేసినా?
చెప్తా కొమరయ్య, తొందర ఎందుకు, జూన్ 15 లోపు విత్తుకుంటే మాత్రమే రైతు ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయి. అట్లా కాదని చెప్పి జూలై 15 దాటిన తర్వాత నాటావనుకో, నువ్వెంత కష్టం చేసినా సరే ఆశించిన స్థాయిలో దిగుబడి రానే రాదు కొమరయ్య.
అయ్యో ఇది నాకు తెలియకపోయానే రాముడు.
రాముడు, బీటీ పత్తి విత్తనాలు కాకుండా నీకు తెలిసిన 4 మంచి పత్తి రకాలు చెప్పు, అసలు నీకు పత్తి మీద ఎంత అవగాహన ఉందో తెలుసుకుంటాను.
నాకేం తెలుసయ్యా, షావుకారు ఏమిస్తే అదే వేస్తాను, మేమేం చదువుకోలేదు కదా, ఆయన ఇచ్చిన వరకే వేస్తుంటాం.
అయ్యో రాములు అట్లా కాదు, నువ్వు సరైన పత్తి రకం ఎంచుకోకుండా ఎంత కష్టపడ్డా బుడిదల పోసిన పన్నీరే తెలుసా. బీటీ పత్తి విత్తనాలు కాకుండా నీకు తెలిసిన ఇంకో 4 మంచి పత్తి విత్తనాలు చెప్పు కొమరయ్య, నీకు అసలు పత్తి పట్ల ఎంత అవగాహన ఉందో నేను తెలుసుకుంటాను.
నాకేం తెలుసయ్యా, షావుకారు ఏదిస్తే అదే వేస్తాను. నాకేం తెలుసయ్యా, షావుకారు ఏదిస్తే అదే వేస్తాం కదా, మేం చదువుకోలేదు కదా.
అట్లా కాదు కొమరయ్యా, నువ్వెంత కష్టపడ్డా సరే సరైన రకం వేయకపోతే ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు. అంతా బూడిదలో పోసిన పందిరి అవుతుంది తెలుసా?
మరి ఆ రకాలేంటో నువ్వే చెప్పొచ్చు కదా రాముడు.
ఎందుకు చెప్పనమ్మా, వినండి చెప్తాను. నరసింహ అనే ఒక అద్భుతమైన రకం ఉంటుంది. ఇది కేవలం 160 నుండి 170 రోజుల్లోనే అద్భుతమైన దిగుబడి ఇస్తుంది. అంతేకాక ఇది అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతుంది తెలుసా?
మరి ఇంత తక్కువ కాలంలో పెరిగితే దిగుబడి ఎక్కువ శాతం వస్తుందా? ఎంత ఎక్కువ రోజులు పండితే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది కదా.
అసలు అలాంటి అపోహలే అవసరం లేదు. ఇది ఒక హెక్టేర్కి సరాసరిన 25 నుంచి 28 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది.
అవును రాముడు, ఒకవేళ మనం 2 పంటలు వేయాలి అనుకుంటే అప్పుడు ఏమి చేయాలంటావు?
ఏముంది యాదమ్మా, అతి తక్కువ కాలంలో దిగుబడినిచ్చే రకాన్ని ఎంచుకుంటే సరి. ఒక ఉదాహరణ చెప్తా విను. ఆదిలాబాద్ కపాన్ అనే ఒక వంగడం దొరుకుతుంది. దీన్ని తెచ్చి నాటుకుంటే కేవలం 150 రోజుల్లోనే అద్భుతమైన దిగుబడిని ఇస్తుంది. తద్వారా మిగిలిన కాలంలో మనం వేరే పంటలకి వెళ్ళిపోవచ్చు.
కొమరయ్య, నువ్వెన్నేళ్ల బట్టి నీ పొలంలో పత్తి సాగు చేస్తున్నావు?
నా బిడ్డ పుట్టినకాడి నుంచి పత్తి వేస్తున్నా. అంటే సుమారుగా ఒక 5-6 ఏళ్ల నుంచి పత్తి వేస్తున్నాను.
కొమరయ్య, మరి అన్నేళ్ల బట్టి ఒకటే పంట వేస్తే పైరు పైన జింకు, మెగ్నీషియం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు ఇంకిపోతాయి కదా కొమరయ్య.
ఇంకిపోవడమా? మరి గదెట్లా తెలుసుకోవడం బిడ్డా?
ఏం లేదమ్మా, మన మొక్కను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ ఈనెలు ఆకుపచ్చగా ఉండి మొక్క గిడిసబారిపోతుందనుకో, అది జింకు లోపమని. అదే ఆకులు మొత్తం ఎర్రబడిపోయి రాలిపోతున్నాయంటే అది మెగ్నీషియం లోపమని.
మరి ఈ లోపాలను ఎట్లా సరి చేయాలంటో రాముడు?
గదేముంది కొమరయ్య, మనకి మార్కెట్లో జింకు సల్ఫేట్ అని ఒక దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి 2 గ్రాములు 1 లీటర్ నీటిని చొప్పున కలిపి 2-3 సార్లు వారానికి 5 రోజులకు 1 సారి పిచికారీ చేస్తే సరి.
మరి గదేదో మెగ్నీషియం అన్నావు కదా బిడ్డ, మరి దాని సంగతి ఏంది?
ఆ ముచ్చట కూడా చెప్తా చూడు. లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ ని పైరు పైన వారం లేదా 10 రోజులకు 2 సార్లు పిచికారీ చేస్తే మెగ్నీషియం లోపం కూడా మాయం.
అది సరే, కాని పోయిన 7 మా పొలంలో మొదలు పూత బాగా వచ్చింది, కానీ చివరికి పూత పింద మొత్తం రాలిపోయింది. గది కూడా పోషక లోపమే అంటావా? అది సరే, కాని పోయిన 7 మా పొలంలో మొదలు పూత బాగా వచ్చింది, కానీ చివరికి పూత పింద మొత్తం రాలిపోయింది. గది కూడా పోషక లోపమే అంటావా బిడ్డా?
లేదమ్మా, ఎప్పుడైనా వాతావరణంలో తేమ శాతం పెరిగిందనుకో, అప్పుడు మొక్కల్లో సహజంగానే మార్పు వస్తుంది. గప్పుడు పూత పిందే రాలుడు మస్తు ఎక్కువైతుంది అన్నట్టు.
వచ్చిన పూత వచ్చినట్లే రాలిపోతే మరి దిగుబడి ఏముంటుంది? దాన్ని ఎదుర్కోవడానికి వారే లేదా?
దిగులు పడ్డానికి ఏముందమ్మా, మార్కెట్లో ప్లానోఫిక్స్ అనే ఒక ద్రావణం దొరుకుతుంది. దాన్ని కొనుక్కొచ్చి 5 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే పూత పిందే గట్టిగా ఉంటుంది. తద్వారా దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది.
ఇది సరే, కాని పంట పండినా సరే ఈ గులాబీ రంగు పురుగులు బ్రతకనిస్తాయా? ఇవి వేగంగా అభివృద్ధి చెంది పంటనంతా నాశనం చేస్తున్నాయి.
అవునే యాదమ్మ, మరి వీటి నివారణకు దారే లేదా రాముడు?
అయ్యో అన్నా, ఎందుకు లేదు చెప్తా విను. గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించాలంటే పంట కాలాన్ని ఎక్కువ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. జనవరి నెల మధ్య కల్లా పంటను కోసేస్తే సరిపోతుంది. ఇంకా సమర్థవంతంగా ఎదుర్కోవాలనుకుంటే 2 ఫిబ్రవరి పెసర మినుము పంటను వేస్తే ఈ గులాబీ రంగు పురుగు అనేది నశిస్తుంది.
అది సరే, కాని ఈ కలుపు మొక్కలు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి కూలీల కొరత ఎక్కువైపోతుంది. ఈ కలుపు పీకడానికి కూలీలే దొరకట్లేదు.
అరే మస్తు గుర్తు చేసినావు యాదమ్మా, విత్తనాలకి ఎరువులకే పైసలు సరిపోతలేవా? తక్కువ ఖర్చులో ఈ కలుపు నెల ఎట్లా ఎదుర్కోవాలి?
దానికి కూడా దారుంది కొమరయ్య. పత్తిని విత్తుకునే సమయంలోనే 3 నుండి 5 రోజుల ముందు ఫ్లూక్లోరాలిన్ 45% అనే మందును తెచ్చి ఎకరాకు లీటర్ చెప్పున చివరి దుక్కులో పిచికారీ చేసుకోవాలి. అలా పిచికారీ చేసిన తర్వాత చక్కగా కలియదున్నితే అసలు ఈ కలుపు మొక్కలు అనేవే ఉండవు.
లేదా వారం లేదా 10 రోజులకు 1 సారి మన కుటుంబ సభ్యుల్లో గుర్ర లేదా 10 రోజులకు 1 సారి మన కుటుంబ సభ్యులే గొర్రు గుంటకలతో 60 నుండి 70 రోజుల వరకు ఫలుదఫాలుగా అంతర కృషి చేసినట్లయితే కలుపు నివారణతో పాటు పైరు పెరుగుదల కూడా బాగుంటుంది.
ఇంటి ఆయనకే అనుకుంటా, ఇంటి ఆవిడకు కూడా బాగానే తెలుసు.
అది కాదు రాముడు, వరిలో మాదిరిగానే పత్తిలో కూడా నీళ్ళు ఎక్కువ పెడితే దిగుబడి ఎక్కువ వస్తుందంటావా?
పిచ్చి కొమరయ్య, కలల్లో కూడా అట్లాంటి ఆశలు పెట్టుకోకు. పత్తి ఎక్కువ నీటిని కానీ ఎక్కువ తేమని కానీ అస్సలు తట్టుకోలేదు. కావున అవసరమైన మోతాదులో మాత్రమే నీళ్లు ఇవ్వాలి. పత్తికి బిందు సేద్యం చాలా ఉపయోగపడుతుంది.
పంట వేయడం ఎంత ముఖ్యమో పంట తీయడం కూడా అంతే ముఖ్యం కదండి, మరి అది చెప్పరే.
తొందరెందుకు, చెప్తున్నా కదా, పత్తిలో పూత పలు దఫాలుగా వస్తుంది.
కాబట్టి కనీసం 4-5 సార్లు పీకవలసి వస్తుంది. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుళ్ళల నుంచి వేరు చేయాలి. అలా కాదని పచ్చి పత్తిని పీకితే ఏమవుతుందంటే ఆకులు కాయలు కూడా వస్తాయి, తద్వారా మార్కెట్లో సరైన రేటు పలకదు. అంతేకాకుండా పత్తిని ఎప్పుడైనా పొద్దుగాల 10 గంటల నుండి 1 గంట వరకు, మళ్ళా సాయంకాలం 3 గంటల నుండి 6 గంటల మధ్యలోనే పీకాలి.
లేకపోతే పొద్దున మంచుకి పత్తి ముద్ద ముద్ద అవుతుంది, అప్పుడు మార్కెట్లో దిగుబడి తక్కువగా ఉంటుంది.
ఇంత కష్టం చేసి పత్తిని మార్కెట్కి తేలకపోతే దిగుబడి తక్కువ వచ్చే, దానికి ధర తక్కువ వచ్చే, దీనికి ఏం చేయమంటావు?
అదే కుమరయ్యా, పత్తి తీసిన తర్వాత వెంటనే మార్కెట్కి తొలగూడదు. చక్కగా నీడలో పరిచి దానిపైన పత్తి విత్తనాలను ఆరబెట్టాలి. ఎప్పుడైతే అట్లా ఆరబెడతామో తేమ శాతం తగ్గుతుంది. దాని తర్వాత దాన్ని గోను సంచిలో తొక్కి మార్కెట్కు తరలించాలి.
తేమ శాతం 8 ఉన్నప్పుడు మార్కెట్లో తరలిస్తే చక్కని దిగుబడి వస్తుంది.
సరే కానీ రాముడు, నువ్వు నాలానే చిన్నప్పటి నుంచి బడికే పోలేదు కదరా, మరి ఇన్ని విషయాలు ఎలా తెలుసుకోగలిగావు?
అదా, ఏం లేదు కొమరయ్యా, ప్రతి 2-3 నెలలకు ఒకసారి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు సదస్సు కార్యక్రమం జరుగుతుంది. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన విషయాలను శ్రద్ధగా విని వచ్చి నా పంటలో వినియోగించేవాడిని.
ఓహో, అందుకేనా ప్రతి 3 నెలలకోసారి హైదరాబాద్ వెళ్తుంటావు?
అంతేకాకుండా నాకు పంట పండించే కాలంలో ఏదన్నా సందేహం వస్తే అది మన ప్రాంతీయ ఏవో గారిని అడిగి తెలుసుకునేవాడిని. అంతేకాని నా సొంత నిర్ణయాలు తీసుకునేవాడిని కాదు.
అదేంటి, ఏవో గారు సర్వేలకే కాకుండా సూచనలు సలహాలు కూడా అందుబాటులో ఉంటారా?
మరి ఏవో గారికి ఉన్న ముఖ్యమైన బాధ్యతలో రైతుకి పంట పట్ల అవగాహన కలిగించడం కూడా ఒకటి. కాబట్టి నీకు ఎప్పుడన్నా ఏదైనా సందేహం వస్తే మన ఏవో గారిని అడగడం ఉత్తమం.
ఈసారి పంట వేసేటప్పుడు ఖచ్చితంగా ఏవో గారి సలహాలు తీసుకునే పంట వేస్తాను.
అందుకే మా ఆయనకి పంట బంగారంలా పండుతుంది. ఇలా మాట్లాడుకుంటూ పోతే సాయంకాలం అవుతుంది, తినే సమయం కూడా దాటిపోతుంది. కొంచెం తినిపోతురండత్త.
వద్దులే కోడలి పిల్ల, ఇంట్లో బో వండిన, మేం పోయొస్తాం. ఇంకా
విన్నారు కదా శ్రోతలారా, కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు అయిన రాముడు చెప్పిన పత్తిలో యాజమాన్య చర్యలు. మీరు కూడా రైతు కొమరయ్యలాగా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా విని ఈ మెలకువలను మీ పంటలో వినియోగించి అద్భుతమైన దిగుబడిని సాధిస్తారని ఆశిస్తూ ఇక్కడితో ముగిస్తున్నాం.
చేను కబుర్లు. ఈ వారం చేను కబుర్లలో సహజ రంగుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సహజ రంగులు మొక్కలు, జంతువులు లేదా ఖనిజాల నుండి తీసుకోబడిన రంగులు. సహజ రంగులలో ఎక్కువ భాగం మొక్కల మూలాల నుండి కూరగాయల రంగులు, వేర్లు, బెర్లీలు, బెరడు, ఆకులు మరియు కలప మరియు శిలీంధ్రాల వంటి ఇతర జీవ సంబంధ మూలాలు. పురావస్తు శాస్త్రవేత్తలు నియోలిథిక్ కాలం నాటి టెక్స్టైల్ డైయింగ్కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నారు. చైనాలో మొక్కలు, బెరడులు మరియు కీటకాలతో రంగు వేయటం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటిది. సాధారణంగా రంగు పదార్థాన్ని నీటి కుండలో ఉంచి నీటితో ద్రావణంలో రంగు సమ్మేళనాలను తీయడానికి వేడి చేయబడతాయి. అప్పుడు రంగు వేయవలసిన వస్త్రాలు కుండకు జోడింపబడతాయి మరియు కావలసిన రంగును సాధించే వరకు వేడి వద్ద ఉంచబడతాయి. టెక్స్టైల్ ఫైబర్లు స్పిన్నింగ్ లేదా నేయడానికి ముందు, స్పిన్నింగ్ తర్వాత లేదా నేయడం తర్వాత రంగును వేయవచ్చు. అనేక సహజ రంగులు వస్త్ర ఫైబర్లకు రంగును బంధించటానికి మోర్డంట్స్ అనే పిలువబడే పదార్థాలను ఉపయోగించడం అవసరం. మోర్డంట్లు లోహ లవణాలు. ఇవి సహజ రంగులు మరియు సహజ ఫైబర్లతో స్థిరమైన పరమాణు సమన్వయ సముదాయాన్ని ఏర్పరుస్తాయి. చారిత్రాత్మకంగా ఆల్యూమ్ మరియు ఇనుము అత్యంత సాధారణ మోర్డంట్లు. అనేక ఇతర లోహ సాల్ట్ మోర్డంట్లు కూడా ఉపయోగించబడ్డాయి, కానీ మానవ ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం లేదా రెండింటికి వాటి తీవ్ర విషపూరితం యొక్క ఆధునిక పరిశోధన రుజువుల కారణంగా ఇప్పుడు చాలా అరుదుగా ఉపయోగించబడుతున్నాయి. వీటిలో క్రోమ్, రాగి, టిన్, సీసం మరియు ఇతరుల వంటి లోహాల లవణాలు ఉంటాయి. అదనంగా అనేక అలోహ సాల్ట్ పదార్థాలు సహజమైన ఫైబర్లకు సహజ రంగుల పరమాణు బంధంతో సహాయపడతాయి. మొక్కలు లేదా మొక్క భాగాలు సూడోటానిన్లు, మొక్క ఉన్నతమైన ఆక్సాలిక్ ఆమ్లం మరియు పాత మూత్రం నుండి అమోనియా వంటివి. అల్యూమినియం జీవ సంచితం చేసే మొక్కలు కూడా ఉపయోగించబడ్డాయి. కొన్ని మోడ్డాంట్లు మరియు కొన్ని రంగులు బలమైన వాసనలను ఉత్పత్తి చేస్తాయి, మరియు పెద్ద స్థాయి రంగులు వారి సొంత జిల్లాల్లో తరచుగా వేరు చేయబడతాయి. చరిత్ర అంతటా ప్రజలు తమ వస్త్రాలను సాధారణంగా స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి రంగులు వేశారు. అయితే సహజమైన అకశేరుక రంగులు టైరియన్, పర్పుల్ మరియు క్రిమ్సన్ కెర్మ్స్ వంటి అద్భుతమైన మరియు శాశ్వత రంగులను ఉత్పత్తి చేసే అరుదైన రంగులు పురాతన మరియు మధ్యయుగ ప్రపంచంలో అత్యంత విలువైన విలాసవంతమైన వస్తువులుగా మారాయి. వోడ్, నీలిమందు, కుంకుమ పువ్వు మరియు పీచ్ వంటి మొక్కల ఆధారిత రంగులు ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపా ఆర్థిక వ్యవస్థలలో ముఖ్యమైన వాణిజ్య వస్తువులు. కోచ్నియల్ మరియు లాగ్వుడ్ వంటి రంగులు స్పానిష్ వారు ఐరోపాకు తీసుకువచ్చారు. నిధి నౌకాదళాలు మరియు ఐరోపాలోని రంగులు అమెరికాకు వలసవాదులు తీసుకెళ్లారు. 19వ శతాబ్దంలో మధ్యకాలంలో మానవ నిర్మిత సింథటిక్ రంగుల ఆవిష్కరణ సహజ రంగుల కోసం పెద్ద ఎత్తున మార్కెట్లో సుదీర్ఘ క్షీణతకు దారితీసింది. 21వ శతాబ్దం ప్రారంభంలో ఫ్యాషన్ పరిశ్రమలో సహజ రంగుల మార్కెట్ తిరిగి పుంజుకుంది. పాశ్చాత్య వినియోగదారులు సింథటిక్ రంగుల యొక్క ఆరోగ్యం మరియు పర్యావరణ ప్రారంభం గురించి మరింత ఆందోళన చెందారు. తయారీలో వాటి ఉత్పత్తికి విషపూరిత శిలాజ ఇంధన ఉప ఉత్పత్తులను ఉపయోగించడం అవసరం, మరియు సహజ రంగులను ఉపయోగించే ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది.
ఫ్యాషన్ పరిశ్రమలో ఉపయోగించే రంగులు.
ఓక్సాకా శిల్పకారుడు ఫిడెల్ క్రజ్ లాజో రగ్గు తయారీకి నూలు చేసేవాడు. వాటి విభిన్న పరమాణు నిర్మాణం కారణంగా సెల్యులోజ్ మరియు ప్రోటీన్ ఫైబర్లకు సహజ రంగుల కోసం వాటిని సిద్ధం చేయడానికి వివిధ మోడర్న్ చికిత్సలు అవసరమయ్యాయి. సెల్యులోజ్ ఫైబర్స్ పత్తి, నార, జనపనార, రామి, వెదురు, రేయాన్. ప్రోటీన్ ఫైబర్స్ ఉన్ని, అంగోరా, మోహైర్, కశ్మీరే, పట్టు, సోయా, తోలు, స్వేడ్. సెల్యులోజ్ ఫైబర్లు ప్రోటీన్ ఫైబర్ల కంటే సహజ రంగులతో తక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటాయి. సెల్యులోజ్ ఫైబర్లను తయారు చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి మొదట టానిన్ను ఉపయోగించటం, తరువాత అల్యూమినియం లోహ ఉప్పును ఉపయోగించటం. ప్రోటీన్ ఫైబర్లను తయారు చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి పట్టికను ఉపయోగించటం. ఏదేమైనప్పటికీ చారిత్రాత్మక రికార్డులో ప్రోటీన్ మరియు సెల్యులోజ్ ఫైబర్స్ రెండింటికి అనేక వందల విభిన్న మోడ్డంటింగ్ పద్ధతులు ఉన్నాయి. ప్రస్తుతం క్రాఫ్ట్ డయర్లు మరియు గ్లోబల్ ఫ్యాషన్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన సహజ రంగుల రకాలు జంతువుల నుండి వచ్చిన రంగులు కోక్నియల్ క్రిమి ఎరుపు, ఆవు మూత్రం భారత పసుపు, లక్క పురుగు ఎరుపు వయొలెట్, మురేక్స్ నత్త పర్పుల్ ఇండిగో బ్లూ, ఆక్టోపస్ లేదా కటిల్ ఫిష్ సేఫియా బ్రౌన్. మొక్కల నుండి పొందిన రంగులు బ్లాక్ వాల్నట్ లేదా బ్లాక్ వాల్నట్ పొట్టు, గోధుమ నలుపు టానిన్ మూలం, కాచెట్టు లేదా కట్ చెట్టు గోధుమ రంగు, గాంబోగే చెట్టు రెసిన్ ముదురు ఆవు ఆవాల పసుపు, చెస్ట్ నట్ పొట్టు పీచు మరియు గోధుమ వరకు, నల్లమల ఆకులు నలుపు, హిమాలయన్ రబ్బర్ రూట్ కాంస్య పసుపు, నీలిమందు ఆకులు నీలం నుండి ఊదా, కమలా గింజలు పసుపు, కతురే ఎరుపు, మోడర్ రూట్ ఎరుపు గులాబీ నారింజ, మాంగోస్టిన్ పీల్ ఆకుపచ్చ గోధుమ ముదురు గోధుమ ఊదా క్రిమ్సన్, నర్రా చెక్క ఎరుపు, మైలోబరాన్ పండు పసుపు ఆకుపచ్చ నలుపు టానిన్ మూలం, నూనె మూలాలు ఎరుపు, దానిమ్మ తొక్క పసుపు, సపన్ వుడ్ ఎరుపు, టేకు ఆకు క్రిమ్సన్ నుండి మెరూన్, సుమాక్ లేదా స్టాగన్ సుమాక్ చెట్టు గోధుమ రంగు టానిన్ మూలం, పసుపు మూలాలు పసుపు, వెల్డ్ హెర్బ్ పసుపు. సహజ రంగులు ఆరోగ్యదాయకం. ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ జరుగుతుంది. కెమికల్స్ లేని రంగులతో మన పూర్వీకులు సూచించిన విధంగా సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవడం ఆరోగ్యదాయకం. వీలైనంత వరకు కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే అందరికీ మంచిది. హోలీలో మనం ఇప్పుడు చాలా హానికరమైన రసాయన ఆధారిత రంగులను ఉపయోగించడం ప్రారంభించాము. పురాతన కాలంలో ప్రజలు తమ వంటగదిలోని పదార్థాలను ఉపయోగించి సహజ మరియు సేంద్రియ రంగులను తయారు చేసేవారు. ఆ రంగులు పూర్తిగా రసాయన రహితమైనవి మరియు వినోదాన్ని మెరుగుపరిచాయి. కాబట్టి ఈ హోలీ పండుగ యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరియు రసాయన రంగులను ఉపయోగించకూడదు. రసాయన రంగుల హానికరమైన ప్రభావాలు: నలుపు, ఆకుపచ్చ, వెండి, నీలం, ఎరుపు, ఊదా వంటి రంగులు వరుసగా లెడ్ ఆక్సైడ్, కాపర్ సల్ఫేట్, అల్యూమినియం బ్రోమైడ్, ప్రష్యన్ బ్లూ, మెర్క్యూరీ సల్ఫైడ్, క్రోమియం అయోడైడ్ వంటి రసాయనాలను కలిగి ఉంటాయి. ఈ రసాయనాలు మూత్రపిండాల వ్యాధి, కళ్ళలో చికాకు మరియు వాపు, క్యాన్సర్, పాక్షిక అంధత్వం, చర్మ వ్యాధులు మరియు ఆస్తమా వంటి ఆరోగ్య పరిస్థితులకు దారితీయవచ్చు. అలాగే రసాయనికంగా కలిపిన రంగులు జంతువులకు చాలా హానికరం. కాబట్టి మీరు రసాయన రహితంగా ఉండే సేంద్రియ మరియు సహజంగా తయారు చేసిన రంగులను ఉపయోగించడాన్ని పరిగణించాలి. సహజ రంగులను ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనాలు: సహజ రంగులు పువ్వులు, కూరగాయలు మరియు ఇతర వంటి ఇంటి పదార్థాలను సారాంశం నుండి పొందబడ్డాయి. ఈ రంగులు చర్మంపై క్రూరమైన మరియు కఠినమైనవి కావు. అవి మాతృ స్వభావం నుండి తీసుకోబడినందున ఇవి చర్మం మరియు జుట్టును మంట మరియు రసాయన ప్రతిచర్యల ఫలితంగా వచ్చే ఇతర చర్మ రుగ్మతుల నుండి రక్షిస్తాయి. సహజ రంగులు బట్టలు పాడు చేయవు. సహజ రంగులు చాలా సున్నితంగా ఉంటాయి, కాబట్టి అవి బట్టలకు హాని కలిగించవు. అదనంగా వాటిని సులభంగా కడిగివేయచ్చు. రసాయనిక రంగులు ఉపయోగించటం వల్ల బట్టలలో రంగు మారవచ్చు మరియు బట్టలు పాడవుతాయి, కానీ సహజ రంగులు మీ బట్టలకు అలా చేయవు. సహజ రంగులు పర్యావరణ అనుకూలమైనవి. వాతావరణంలో విడుదలైన రసాయన రంగులు గాలి, నీరు మరియు మనం నివసించే పర్యావరణంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి. కానీ సహజ రంగులు పర్యావరణాన్ని అటువంటి సమస్యల నుండి కాపాడతాయి. సహజ రంగులు జంతువులకు కఠినమైనవి కావు మరియు వాటిని తిన్నప్పటికీ వాటికి ఎటువంటి హాని జరగదు. హోలీ పండుగ జరుపుకునేటప్పుడు ఉపయోగించే రంగుల గురించి తెలుసుకుందాం. హోలీ అంటేనే ఒంటి నిండా రంగులు, మనసు నిండా సంతోషంతో ఎంజాయ్ చేస్తాం. రెయిన్బో కలర్స్. పసుపు రంగు కావాలనుకుంటే నేరుగా ఇంట్లో లభించే పసుపును ఉపయోగించవచ్చు. అలాగే ఇందులో కాస్త ముదురు రంగు కావాలనుకుంటే కాస్త శనగపిండిని పసుపుతో కలిపితే సరిపోతుంది. ఇక లేత పసుపు రంగు కోసమైతే పసుపులో కాస్త బియ్యపిండిని కలిపైనా తీసుకోవచ్చు. కమలాఫలం తొక్కల్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకుంటే నారింజ రంగుని పొందవచ్చు. అలాగే ఇందులో కాస్త ముదురు రంగు కావాలనుకునేవారు దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. ఎరుపు రంగు కోసం కుంకుమ ఉపయోగించవచ్చు. ఇందులో మెరూన్, నారింజ, బ్రౌన్ వంటి రంగులుండే కుంకుమ కూడా బయట లభిస్తుంది. లేదంటే మందార పూల రెక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకున్నా ఎరుపు రంగు లభిస్తుంది. ఆకుపచ్చటి ఆకులు లేదంటే అందులో కాస్త లేత ముదురు రంగులు కలిగిన ఆకుల్ని తెచ్చి బాగా ఎండబెట్టాలి. తరువాత వాటిని మిక్సీ పట్టుకుంటే మెత్తటి ఆకుపచ్చటి పొడి రెడీ అవుతుంది.
గత వారం మొదటి ప్రశ్న,
జొన్నను ఎప్పుడు విత్తుకోవాలి? ఆప్షన్ ఏ జులై 1 నుంచి 30 తారీఖు వరకు, ఆప్షన్ బి జూన్ 1 నుంచి 30 తారీఖు వరకు.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ బి జూన్ 1 నుంచి 30 తారీఖు వరకు.
గత వారం రెండవ ప్రశ్న,
మొక్కజొన్న పంటలలో అంతర పంటలు ఏమి వేసుకోవచ్చు? ఆప్షన్ ఏ మినుము, కంది, పెసర, ఆప్షన్ బి వరి.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ మినుము, కంది, పెసర.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు కిసర్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, చరణ్, అంజలి. లింగనవాయి జోగులాంబ గద్వాల జిల్లా నుండి మనోహర్, రాజు, రాణి, శ్రీను. వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, లక్ష్మి, స్వీటీ. ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి. రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. తెలంగాణ పార్క్ వినాయకనగర్ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి. భరత్నగర్ సిద్దిపేట్ నుండి ఎన్ పార్థసారథి. కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. సత్తుపల్లి ఖమ్మం నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాని, సతీష్. తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్, లలిత, రవిత్రేణి, జశ్విత. రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా. మణికొండ హైదరాబాద్ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ.
మొదటి ప్రశ్న, పత్తిని ఏ సమయం నుండి ఏ సమయం వరకు విత్తుకోవాలి? ఆప్షన్ ఏ మార్చి 15 నుండి జూన్ 15, ఆప్షన్ బి జూన్ 15 నుండి జులై 15.
ప్రశ్న మరోసారి.
మొదటి ప్రశ్న, పత్తిని ఏ సమయం నుండి ఏ సమయం వరకు విత్తుకోవాలి? ఆప్షన్ ఏ మార్చి 15 నుండి జూన్ 15, ఆప్షన్ బి జూన్ 15 నుండి జులై 15. రెండవ ప్రశ్న, పత్తిని మార్కెట్కు తరలించేటప్పుడు తేమ శాతం ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 8%, ఆప్షన్ బి 10%.
ప్రశ్న మరోసారి.
పత్తిని మార్కెట్కు తరలించేటప్పుడు తేమ శాతం ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 8%, ఆప్షన్ బి 10%.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ,
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.